സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാ. ഓം.
5th അധ്യായം 20th ശ്ലോകം.
ന പ്രഹൃഷ്യേത് പ്രിയം പ്രാപ്യ നോ ദ്വിജേത് പ്രാപ്യ ചാപ്രിയം. സ്ഥിരബുദ്ധിരസംമൂഢഃ ബ്രഹ്മണ വിബ്രഹ്മണി സ്ഥിതഃ.
కృష్ణ పరమాత్మ జ్ఞానయోగ ఫలాన్ని గురించి చెప్తున్నారు. నేను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత వ్యక్తి ఏ విధంగా ప్రయోజనాన్ని పొందుతాడు అంటే, సుఖ దుఃఖాలకి లోను కాకుండా సుఖం వచ్చినా పొంగిపోవటం కానీ, దుఃఖం వస్తే కుంగిపోవటం కానీ లేకుండా ఉంటాడు. జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానికి కూడా సుఖం దుఃఖం వస్తుంది. జ్ఞానికి కూడా సుఖ దుఃఖాలనేవి ఉంటాయి. కానీ సుఖదుఖాలు వచ్చినప్పుడు వాటిని ఎలా తీసుకుంటాడు జ్ఞాని, ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు వాటికి అనేది విషయం ఇక్కడ. మోక్షం అంటేనే జ్ఞానం. జ్ఞానం వచ్చిందంటే మోక్షం వచ్చింది అని అర్థం. జ్ఞానం పొందితే ఏదో కష్టాలన్నీ పోతాయి, ఇంకా దుఃఖమే రాదు అని అనుకోకూడదు. శరీరం ఉన్నంతసేపు మనిషికి దుఃఖం ఉంటుంది, మనస్సు ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. శరీరం మనస్సు ఉన్నంతసేపు పూర్తిగా సుఖము లేదు, పూర్తిగా దుఃఖము లేదు. మనిషి జీవితం అంటేనే సుఖ దుఃఖాల మిశ్రం, వెలుగు నీడలలాగా వస్తూనే ఉంటాయి. ఇది పరమ సత్యం. మనం పుట్టినప్పటి నుంచి, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఈ మిశ్రమాన్ని అంటే సుఖ దుఃఖాలు రెండు వెలుగు నీడల్లాగా వస్తూనే ఉన్నాయి, అనుభవిస్తూనే ఉన్నాం మనం. కానీ మానవుడి యొక్క బలహీనత ఏమిటంటే, ఎప్పుడు సుఖం ఉంటే బాగుండు, దుఃఖం రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూనే ఉంటాం. అవి వస్తూనే ఉంటాయి, మనం అనుభవిస్తూనే ఉంటాం, మనం ఇట్లా కోరుకుంటూనే ఉంటాం. ఇది విచిత్రం. ఈ రెండు వెలుగు నీడల్లాగా వస్తూనే ఉంటాయి, మనం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మనం పిచ్చివాళ్ళం తెలియక ఎప్పుడు సుఖం ఉంటేనే బాగుండు, కష్టం రాకూడదు అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నంత మాత్రాన రాకుండా పోదు. కానీ మనిషికి కోరిక ఉన్నది చూడండి, సుఖమే ఉండాలి, ఎప్పుడు దుఃఖం అనేది వద్దు అని కోరుకుంటున్నది మనస్సు. ఇలా కోరుకుంటున్నప్పుడు శాస్త్రం అంటుంది, దుఃఖం అనేటటువంటిది లేనటువంటి స్థితి ఒకటి ఉన్నది, అదే బ్రాహ్మీ స్థితి. జ్ఞానం, ఆత్మజ్ఞానం పొంది ఆ నిష్టలో ఉంటే అసలు దుఃఖం అనేది లేదని నీకు తెలుస్తుంది. దుఃఖం అనేది ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ అంటుంది శాస్త్రం. మనకేమో దుఃఖం చాలా స్థూలంగా కనపడుతున్నది అనుభవిస్తున్నాము, ఎవరైనా చెప్తే ఇంకా అంత కోపం కూడా వస్తుంది మనకు దుఃఖం లేదని అంటే. మరి శాస్త్రం ఎలా చెప్తున్నది అసలు దుఃఖం లేదని? దానికి ఏం చెప్పింది అంటే, నీ అజ్ఞానం, అధ్యాస, భ్రాంతి వల్ల నువ్వు ఈ శరీర దుఃఖం, మనసులో వచ్చే దుఃఖాన్ని నీ మీద ఆపాదించుకున్నావు. నీ మీద అంటే ఆత్మవైన నువ్వు తెలుసుకోకుండా, ఆత్మనని తెలుసుకోకుండా ఆ శరీరం, మనస్సు అవి పరికరాలు. ఆ పరికరాలలో ఇన్స్ట్రుమెంట్సే కదా ఇవి. ఈ పరికరాలతో ఒకటైపోయినావు నువ్వు. ఒకటైపోయి ఈ పరికరాలు దేని వలన పనిచేస్తున్నాయో అది నీ స్వరూపం అని తెలుసుకోలేక మిథ్యా భ్రాంతిలో పడిపోయి నువ్వు అది మిథ్యా అని తెలియక మృగతృష్ణిక అంటారు కృష్ణ శంకరాచార్యుల వారు. ఎలాగైతే ఎండమావి నీటి కోసం పరిగెడుతూ ఉంటాడు మనిషి, దాహం వేస్తున్నదని, నీరు లేకపోయినా నువ్వు నీరు ఉన్నదనుకొని పరిగెడుతున్నావు, అదేవిధంగా పాము లేని చోట పామును చూసి భయపడుతున్నావు. ఈ విధంగా జీవితంలో మనిషి ప్రతి క్షణం అజ్ఞానం వలన సుఖం లేని చోట సుఖాన్ని వెతుకుతున్నాడు, దుఃఖం లేని చోట దుఃఖం ఉన్నదని బాధపడుతున్నాడు. ఇది అజ్ఞానంరా, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, భ్రాంతి వల్ల నీకు ఇది కలుగుతున్నది అంటే నమ్మడు, ఎన్నటికీ నమ్మడు. అది ఎందుకని ఇట్లా అంటున్నదని చెప్పి ప్రయత్నం చేద్దామని చెయ్యడు. మనిషి చేసినా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ శాస్త్రం గురువులు వదిలిపెట్టకుండా చెబుతూనే ఉంటారు. ఎప్పుడైనా ఒకటికి కాకపోతే 10 రాళ్ళు వేస్తే ఒక రాయైనా తగలదా అంటుంటారు, చూసారా? 10 రాళ్ళు వేస్తే ఒక్క రాయైనా తగలదా అని అంటుంటారు. అదేవిధంగా శాస్త్రం గురువు కూడా చెబుతూ ఉందాం. ఎవరో ఒకళ్ళు ఇది కావాలని కోరుకునేవాళ్ళు లేకపోతారా? ఈ చెన్నై సిటీలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటారు తప్పకుండా అని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒక ఆశ పెట్టుకొని చెప్తూ ఉంటారు. మిడుకు 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 అంటున్న ఆశతోనే చెప్తారు. కృష్ణ పరమాత్మ కూడా అంతే పాపం. అంతటి జగద్గురువు చెప్తుంటే ఒక్క అర్జునుడు వింటున్నాడు చూడండి. ఇంతటి అద్భుతమైనటువంటి రాజవిద్య రాజగుహ్యాన్ని బోధిస్తూ ఉంటే అందరూ పరిగెత్తుకుంటూ రావచ్చు కదా, బాణాలు పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని నుంచున్నారే కాని ఎవరు, కృష్ణ పరమాత్మ ఏదో మాట్లాడుతున్నాడే విందామే అని ఎవరైనా వచ్చారా, దగ్గరికి చూసారా? ఆకలి ఉన్న వాళ్ళకి ఆ అన్నం మీద మనసు కలుగుతుంది, రుచి తెలుస్తుంది. అర్జునుడికి ఆకలి అయింది. ఏమిటి ఆకలి అంటే జిజ్ఞాస, తెలుసుకోవాలని ఆకలి. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జునుడికి. జ్ఞాని అయిన వాడు ఇలా ఉంటాడు అర్జున, న ప్రసృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియాన్ని పొంది న ప్రసృష్యేత్, ఏదో పొంగిపోడు, ఉప్పొంగిపోడు. ఏదైనా ఇష్టమైనది దొరికినా, ఇష్టమైనది అనుభవించినా ఆహా అని చెప్పి పొంగిపోడు. ఎందుకంటే ఆ అనుభవించేది తాత్కాలికం, కొంతసేపే ఉంటుంది. అది కూడా ఆనందం కూడా ఈ అనాత్మలోనే వస్తున్నది. ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా వస్తువు మీద మమకారం పెంచుకొని అది అనుభవిస్తున్నప్పుడు వస్తున్నదే కదా, మళ్ళీ ఆ వస్తువు పోతే అది పోతుంది. ఆ వ్యక్తి, ఆనందాన్ని ఇచ్చే వ్యక్తి దగ్గర లేకపోతే ఆనందం పోతుంది. ఇది పొయ్యే ఆనందమే కదా ఎట్లాగైనా, కనుక ఎందుకు ఉప్పొంగిపోవాలి? ఆనందం అనుభవిద్దాం, ఉన్నది అంతే, అంతగా ఉప్పొంగిపోవలసిన పని లేదు. అందుకని జ్ఞాని న ప్రసృష్యే, ఉప్పొంగిపోడు. అయితే దుఃఖం వస్తే న ఉద్విజేత్, అప్రియం ప్రాప్య అంటే ఇష్టం కానిది, మనకి ఇష్టం లేనిది, అప్రియమైనటువంటిది, ప్రియం కానటువంటిది ఒకవేళ వచ్చిందనుకోండి, వ్యాధి వస్తుంది శరీరానికి. ప్రియమా అది అప్రియం? మనకి ఇష్టం కానివన్నీ ఎన్నో జరుగుతుంటాయి, అప్రియమైనవన్నీ జరుగుతుంటాయి. ఆ ఇష్టం కానటువంటివన్నీ జరిగినా, అటువంటి అనుభవం వచ్చినా శరీరానికి కానీ ఆర్థికంగా కానీ మరి ఏ విధంగా కూడా కష్టం వచ్చినప్పటికీ కూడా మనిషికి నా ఉద్విజేది, ఎటువంటి ఉద్వేగాన్ని పొందడు, ఎటువంటి డిప్రెషన్కి లోను కాడు, ఎటువంటి మానసిక దౌర్బల్యానికి లోను కాడు, మనిషి నిలబడతాడు. అది కూడా తాత్కాలికమే. ఆ దుఃఖం కూడా, ఇప్పుడు వచ్చిన అప్రియం కూడా తాత్కాలికమే. అది ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అది తాత్కాలికమే. కనుక జ్ఞానికి తెలుసు ఈ వచ్చే సుఖము తాత్కాలికమే, ఈ వచ్చే దుఃఖము తాత్కాలికమే. కనుక వాటిని వచ్చినప్పుడు స్వీకరిస్తాడంతే. మనస్సులో ఎటువంటి ఉద్వేగానికి లోను కాడు. ఉద్వేగానికి లోను కాడు, పొంగిపోడు, కుంగిపోడు. తెలుగులో చెప్పాలంటే అర్థమైన తెలుగులో పొంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, అప్రియమైనటువంటిది దొరికినప్పుడు, అది సంభవించినప్పుడు కుంగిపోడు. కుంగిపోవడం అంటే తెలుసు కదా, ముఖం మారిపోతుంది, ఆముదం దాగిన ముఖంలాగా అయిపోతుంది కుంగిపోవడం అంటే. ఇంకా మనిషి తేరుకోలేడు అసలు. చాలామంది జీవితంలో వాళ్ళు అనుకున్నది జరగకపోయినా, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగినా, నేనెంతో అనుకున్నాను, ఎన్నో అనుకున్నాను, ఏదో అయింది, ఏదో అవుతుంది అనుకుంటే ఏదో అయిందని ఇట్లా మనిషి కుంగిపోతాడు. ఇంకా దాంట్లో నుంచి తేరుకోలేడు మనిషి. చాలామంది చిక్కిపోతారు, శరీరం శుష్కించిపోతుంది. మానసికంగా వాళ్ళ ముఖం చూస్తే ఎంతో దిగజారిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎన్ని ఎవరు ఏం చెప్పినా కూడా భగవంతుడు కూడా వాళ్ళల్లో ఉత్సాహాన్ని కలిగించలేడు. ఎందుకయ్యా అంటే మానసిక బలహీనత, జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల కుంగిపోతాడు. జ్ఞాని అయిన వాడు కుంగిపోడు, పొంగిపోడు. అది జ్ఞాని యొక్క లక్షణం. కనుక తర్వాత స్థిర బుద్ధి అసమ్మూఢ. ఆ విధంగా ఎలా ఉండగలుగుతున్నాడు జ్ఞాని అంటే స్థిర బుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి ఉన్నది ఆయనకి. ఆత్మ యందు స్థిర బుద్ధి, స్థిరం అంటే ఇక్కడ సంశయం లేనటువంటి బుద్ధి, జ్ఞానం స్థిర బుద్ధి అంటారు. అజ్ఞాని బుద్ధి స్థిరంగా ఉండదు, అజ్ఞాని బుద్ధి స్థిరంగా ఉండదు, మనస్సు స్థిరంగా ఉండదు. కానీ జ్ఞానికి స్థిరంగా ఉంటుంది బుద్ధి. అంటే ఏమిటి, సంశయం లేకుండా ఉంటాడన్నమాట. నిర్విచికిత్స బుద్ధి అంటారు, సంశయం లేనటువంటి జ్ఞానం అని అర్థం. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం అని చెప్పుకోవాలి. స్థిర బుద్ధి అసమ్మూఢ. సమ్మూఢ అంటే మోహం కలిగి ఉండడం, భ్రాంతిలో ఉండడం. అసమ్మూఢ అంటే భ్రాంతి లేకుండా, విపరీత భావన లేకుండా అని అర్థం. విపరీత భావన లేనటువంటి, భ్రాంతి లేనటువంటి, విపరీత భావన లేనటువంటి. ఎలా వచ్చింది ఆ స్థితి అంటే నిధిధ్యాసనం చేయడం వలన వచ్చింది. శాస్త్రం చదివి అదే చింతనలో, ఆత్మ చింతనలో ఉండడం వలన ఆ వ్యక్తికి అటువంటి విపరీత భావన లేనటువంటి స్థితి వస్తుంది అని అర్థం. విపరీత భావన లేనటువంటి స్థితి. బ్రహ్మణి స్థిత బ్రహ్మవిత్. బ్రహ్మవిత్ అంటే ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడు. బ్రహ్మవిత్ విత్ అంటే తెలుసుకోవడం. ఏమి తెలుసుకున్నవాడు? బ్రహ్మవిత్, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు. బ్రహ్మాన్ని ఎలా తెలుసుకున్నాడు? తానుగా తెలుసుకున్నాడు. ఆ బ్రహ్మస్వరూపము సత్యం జ్ఞానం ఉనికి ఎరుక నేనే అని తెలుసుకున్నాడు. సత్యం జ్ఞానం, సత్యం అంటే ఉనికి, జ్ఞానం అంటే ఎరుక. సత్యం జ్ఞానం అనేటువంటిది బ్రహ్మ లక్షణం. ఏ ఉనికి అయితే ఉందో, ఏ ఎరుకైతే ఉన్నదో అదే బ్రహ్మము. నేను ఉన్నాను అనేది ఉనికి ఎరుక, ఉన్నాను అనేది ఉనికి, నేను అనేటువంటిది చైతన్యం, నాకు తెలుసు నేను ఉన్నాను అనేటువంటి ఎరుక. ఈ ఎరుకే జ్ఞానం, ఉనికే సత్యం. బ్రహ్మ సత్యం జ్ఞానము కనుక, ఉనికి ఎరుక కనుక, నేను ఉన్నాను అంటే ఉనికి ఎరుక కనుక, నేను బ్రహ్మమును అని తెలుసుకోవాలి. అది బ్రహ్మవిత్ అంటే. బ్రహ్మవిత్ అంటే ఇంగ్లీష్లో విత్ కాదు, ఎలాంగ్ విత్ బ్రహ్మన్ అని కాదు, బ్రహ్మవిత్ బ్రహ్మను తెలుసుకున్నవాడు. ఒక వేరే వస్తువుగా తెలుసుకోవాలి బ్రహ్మమును. ఈ శరీరము, మూడు శరీరములు కానటువంటి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కానటువంటి ఈ మూడు శరీరాలకు ఆధారమైనటువంటి ఈ పంచకోశాలకు విలక్షణుడైనటువంటి ఏ ఉనికి ఎరుకైతే ఉన్నదో అదే బ్రహ్మముగా తెలుసుకోవడమే బ్రహ్మవిత్ అంటారు. అతన్ని బ్రహ్మవిత్ అంటారు. అలా తెలుసుకున్నవాడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. మనిషి పుట్టిన తర్వాత సాధించవలసినది ఏమైనా ఉంటే ఇదొక్కటే నిజమైన పరిపూర్ణతనిచ్చేటటువంటి మనిషికి. ఇది దుఃఖం లేనటువంటి స్థితి. బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నవాడు ఎక్కడుంటాడు? బ్రహ్మణి స్థిత, బ్రహ్మమునందే ఉంటాడు. ఎప్పుడు బ్రహ్మమునందే ఉంటాడు అంటే ఏమిటర్థం? బ్రహ్మలో కూర్చుంటాడా పోయి? బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మణి అంటే బ్రహ్మమునందు. బ్రహ్మమునందు ఉంటాడు అంటే ఏమిటర్థము? నేను బ్రహ్మమునే అయ్యున్నాను, ఈ సత్యం జ్ఞానం ఉనికి ఎరుక అనే బ్రహ్మము అనంతం కనుక, అనంతం అంటే అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉండేటటువంటిది, అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉండేటటువంటిది అనంతం. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ఏదైతే సత్యమో అదే జ్ఞానము, ఏదైతే జ్ఞానమో అదే అనంతము. ఆ అనంతమైనటువంటి సత్యం జ్ఞానం బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ అనంతం సత్యం జ్ఞానం నేనే కనుక నా యందు ఎప్పుడు నేను ఉంటానా ఉండనా? నా యందు నేను ఎప్పుడు ఉంటాను అంటే నేను ఎప్పుడు, నేను బ్రహ్మాన్ని కనుక బ్రహ్మనైన నా యందు నేను ఉంటానా ఉండనా? ఎప్పుడు నేనున్నానా లేనా అనుమానం వస్తుందా? నేనున్నానా లేనా అని అనుమానం వస్తుందా? నా ఉనికి ఎరుక గురించి అనుమానం వస్తుందా? అడిగి చెప్తానండి అంటారా ఎవరినన్నా? మన ఉనికి గురించి మనకు సందేహం రాదు. మనకు తెలుసా తెలియదా అని చెప్పి మనకు సందేహం రాదు. నాకు తెలుసో తెలియదు, నాకు తెలుసు, మీకేం తెలుసు అంటుంటాను చూసారు అప్పుడప్పుడు. నాకు తెలుసా లేదా అని మీకేం తెలుస్తుందండి? నాకు తెలుసు అంటాం. ఆ నేను అనేటువంటిది జ్ఞానం చైతన్యం కనుక అదే బ్రహ్మము కనుక నా యందు నేను ఎప్పుడు ఉంటానా ఉండనా, అదే బ్రహ్మణి స్థిత అంటే. ఇక్కడ ఇలా వినగలిగేటటువంటి భాగ్యం కలగడం మనకి ఎంతో పుణ్యం. బ్రహ్మణి స్థిత అంటే చెప్పడం చాలా చాలా కష్టం, పదాలు కాదు, అది ఏదో అనుభవానికి వచ్చేటటువంటిది కాదు. ఒక ఎక్స్పీరియన్స్ లాగా మనకు అట్లా కళ్ళు మూసుకుంటే ఫ్లాష్ లాగా అట్లా వెళ్ళిపోయేది కాదు ఈ అనుభవం. బ్రహ్మ అనుభవం అంటే కళ్ళు మూసుకో కాసేపు కూర్చుంటే నీకు పెద్ద వెలుగులాగా కనపడుతుంది, బ్రహ్మానుభవం వస్తుంది అని చెప్పి చెప్తుంటారు జనం. మనుష్యాణం సహస్రేషు అన్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మవిత్ అంటే తెలుసుకోవడం కష్టం, బ్రహ్మని స్థిత అంటే తెలుసుకోవడం అంతకంటే కష్టం. మరి ఇంకేమిటండి? అన్నిటికంటే తేలికైనది బ్రహ్మవిద్య, అన్నిటికంటే తేలికైనది బ్రహ్మవిద్య. తెలుసుకోవలసిన విధంగా తెలుసుకుంటే బ్రహ్మవిద్యంత తేలికైనది మరొకటి లేదు. ఎందుకంటే దీనికి నేను కష్టపడక్కర్లేదు, అది నేనే అయ్యున్నాను కనుక కష్టపడి సాధించాల్సినదేం కాదు. అది ఏదో ఒకటి పొందేది కాదు, అది ఒక వస్తువులాగా చూసేది కాదు, ఒక వస్తువులాగా పొందేది కాదు, అనుభవానికి తెలిసేది కాదు. మూడు కాలాల యందు ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నది ఇది ఆత్మస్వరూపం, అది నా నిజస్వరూపం అని తెలుసుకోవడమే బ్రహ్మణి స్థిత అన్నారు. బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత, ఆత్మవిత్ ఆత్మని స్థిత. ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మయందే ఉంటాడు. నేను ఆత్మని, బ్రహ్మమంటేనే ఆత్మ, ఆత్మే బ్రహ్మం. ఈ భారతదేశం ఎందుకు గొప్పదో తెలుసా? ఇప్పుడు ఈ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత గురించి చెప్పేవాళ్ళు ఉండబట్టి భారతదేశానికి గొప్పదనం, మరి దేనికి కాదు. ఈ బ్రహ్మవిత్ అంటే ఏమిటో, బ్రహ్మణి స్థిత అంటే ఏమిటో చెప్పేవాళ్ళు ఇక్కడ పుట్టి పెరుగుతున్నారు, పుట్టి పెరిగి ప్రచారం చేస్తున్నారు. అందుకు ఈ భారతదేశం గొప్పది, ఎప్పటికీ గొప్పది. ఆచంద్ర తారకం గొప్పది ఈ దేశం. సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం ఇది గొప్పది. ఇలాగే ఉంటుంది ఈ వైదిక ధర్మం, వైదిక సంస్కృతి. కారణం, సత్యాన్ని చెప్పేటటువంటి స్థానం ఈ దేశం, ఇక్కడ ఋషులు, ఇక్కడున్న జ్ఞానులు. అందుకనే భారతీయ వైభవం అంటే అక్కడి నుంచి ఉంది రూట్ అన్నమాట. అది దాని మీద అన్ని ఆధారపడి ఉన్నాయి, మిగతావన్నీ కూడా. భారతీయ వైభవం అంటే ఏమిటి, ఎక్కడుంది భారతీయ వైభవం? ఇక్కడి నుంచి ఇది తల్లి లాంటి జ్ఞానం, ఈ ఆత్మ జ్ఞానం. దీని నుంచి పుట్టినటువంటి ఇవన్నీ కూడా, మిగతా కళలేమిటి, ఆచారాలేమిటి, పద్ధతులేమిటి, ఆచార వ్యవహారాలేమిటి, అన్నీ కూడా ఈ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా గురుస్థానం వహించేది ఈ స్థానం, భారతదేశం. ఇటువంటి భారతదేశాన్ని, ఇటువంటి ధర్మాన్ని తెలుసుకోకుండా నాయకులు, పాలకులు దేశాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నారు. కనుక ఈ విద్య అనేటువంటిది మనుషుల్లోకి ఎంత త్వరగా, ఎంత ఎక్కువగా ప్రచారమైతే ప్రపంచానికి అంత శాంతి లభిస్తుంది. ఇదేదో నా మోక్షాన్ని కోసమే కాదు, ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయ అన్నారు. భారతదేశం హితానికని చెప్పలే మనం, ఆత్మనో మోక్షార్థం. ఒక వ్యక్తి ఆత్మను తెలుసుకొని మోక్షాన్ని పొందితే అతను జగత్తుకు హితం చేస్తున్నాడు, లేక ఆమె జగత్తుకు హితాన్ని చేస్తున్నాడు. హితం అంటే ఏమిటి? మంచి. ఏ ఒక్క దేశానికి కాదు, ఏ ఒక్క కులానికి కాదు, ఏ ఒక్క మతానికి కాదు, ప్రపంచం మొత్తానికి, మానవ జాతికే కాదు, ఈ సృష్టి మొత్తానికి కూడా జ్ఞాని యొక్క ఉనికి, జ్ఞాని ఉండడమే ఈ యొక్క సృష్టికి ఆశీస్సులన్నమాట అని శాస్త్రం చెప్తున్నది. అంతటి గొప్ప శాస్త్రాన్ని వదులుకుంటే శాస్త్రం అంటుంది మహతీ వినష్టిహి అంటుంది, ఎంతో నష్టపోతున్నావు. ఈ ప్రాపంచిక తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం ఇటువంటి ఆత్మవిద్యని, విలువ కట్టలేనటువంటి ఆత్మవిద్యని వదులుకుంటున్నారు, పాపం. కానీ లోకం ఈ సన్యాసులను చూసి పాపం వీళ్ళకి ఎవరు లేరు, చేసేవాడు లేరు, చూసేవాడు లేరు అనుకుంటుంటుంది లోకం. పాపం ఏదో జీవితంలో ఫెయిల్ అయిపోయినారు, అందువల్ల సన్యాసం తీసుకున్నారు, వాళ్ళకి ఎవరు లేరు కదా, వాళ్ళకి ఏమీ లేవు కదా అనుకుంటుంటారు లోకం. కానీ ఈ సన్యాసి జ్ఞాని ఉన్న ఆనందం, వారున్న స్థితి, వాళ్ళు ఉండేటటువంటి ఆ బ్రాహ్మీ స్థితి ప్రపంచానికి ఏమర్థం అవుతుంది? వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలమా? అసలు చెప్పాల్సిన పని లేదు, చెప్పినా అర్థం కాదు. కానీ ఈ సూర్య చంద్రాదులు, ఈ సృష్టి మొత్తం కూడా వాళ్ల కోసమే నడుస్తున్నది. ఆ మహానుభావుల యొక్క శ్వాస కోసమే ఈ గాలి వీస్తున్నది, ఆ మహానుభావుల యొక్క ఉనికి కోసమే ఈ సృష్టి ఉన్నది. వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ల కనుసన్నల్లో మనం జీవిస్తున్నాం, అది విషయం. వాళ్ళు గాలి తీసుకుంటే ఆ గాలిలో మనం కూడా గాలిని పంచుకుంటున్నాం. వాళ్ల కోసం వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో వర్షాన్ని మనం పంచుకుంటున్నాం. వాళ్ల కోసమే అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా, అందులో మనం భాగాన్ని తీసుకుంటున్నాం అంతేకాని మన కోసం కాదు. ఇదంతా కూడా జ్ఞానుల కోసమే, ఋషుల కోసమే ఈ సృష్టి అంతా కూడా. ఋషులంటే ఎవరు, జ్ఞానులంటే ఎవరు? భగవత్ స్వరూపులు. భగవంతుడు సృష్టించాడు, భగవత్ స్వరూపులైన వాళ్ల కోసం భగవంతుడు సృష్టించాడు. వాళ్ళే ఈ సృష్టిని రక్షిస్తారు, మిగతా వాళ్ళు భక్షిస్తారు. చూసారా, భగవద్ విషయాన్ని, భగవత్ చింతన ఉన్నవాళ్లే భగవత్ సృష్టిని రక్షిస్తారు. భగవత్ చింతన, భగవద్ విషయాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఈ సృష్టి, భగవత్ సృష్టిని రక్షించలేరు, రక్షించకపోగా భక్షిస్తారు, దాన్ని నాశనం చేయాలని చూస్తారు. కనుక భగవంతుడికి ఎవరంటే ఇష్టం చెప్పండి మీరే. ఆత్మజ్ఞాని అంటే ఇష్టం అని చెప్పి కృష్ణ పరమాత్మే చెప్తాడు తర్వాత శ్లోకం. విందత్యాత్మని యత్ సుఖం
సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే.
ఈ జ్ఞానాన్ని పొందడానికి మార్గం ఏమిటి? బ్రహ్మవిత్ బ్రహ్మనిశ్చిత అంటే ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. ఎలా పొందగలిగాడు ఆ జ్ఞాని? ఎలా సాధ్యమైంది ఆయనకి? అంత ఆనందంగా ఎట్లా ఉంటున్నాడు? మేమేదో ఆనందంగా ఉండాలంటే కార్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, ధనం ధాన్యాలు ఉండాలని చెప్పి అనుకున్నాము. విషయాలన్నీ పొందితే ఆనందం అనుకున్నాము. ఈ జ్ఞాని ఏమీ లేకుండా ఆనందంగా ఉంటున్నాడు, ఏదో తమాషాగా ఉందే అని అనుకుంటాం మనం. విచిత్రంగా ఉంది అసలు, నిజంగా నిజమేనా ఇది? మేము ఏదో డబ్బులు సంపాదించుకుంటే, డాలర్స్ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఒక ఇల్లు కొనుక్కుంటే, ఫామ్ హౌస్ కొనుక్కుంటే ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. పిల్లల్ని కంటే ఆనందంగా ఉంటుంది అనుకున్నాం. మీరేమిటండి, ఏమీ లేనటువంటి ఆసక్తి లేని ఆయన ఆనందంగా ఉంటాడు అంటున్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నది ఆయనకి ఆనందం అన్నారు. ఒక ఆశ్రమంలో ఒక స్వాముల వారు, ఆశ్రమం అంటే చాలా పెద్దది కదా, చాలా మంది వస్తుంటారు పోతుంటారు, నీళ్లు చాలా కావాలి ఆశ్రమానికి, నీటి కొరత ఏర్పడింది ఆశ్రమంలో. నీటి కొరత ఏర్పడితే పాపం ఆ స్వాముల వారు నీటి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బోరువెల్ వేసి, ఇక్కడ బోరువెల్ వేసి, ఎంత వేసినా నీళ్లు దొరకడంలా, ఎక్కడున్నాయి నీళ్ళని కనుక్కోలేకపోతున్నారు. అనుకోకుండా ఎవరో ఒక ఇంజనీర్ వచ్చాడు ఆశ్రమానికి. ఇంజనీర్ వచ్చి వాళ్ళకి తెలుస్తుంది నీళ్లు ఎక్కడున్నాయని, కనిపెడతారు. చెట్టు నీటి భూమిలో ఉన్న నీటిని గ్రహిస్తుందట, అది ఎటు ఉన్నాయి నీరు అని చెప్పి చెట్టు అటువైపు వెళుతుందట. ఆ చెట్టుని చూశాడు ఆయన. ఈ చెట్టు చూడండి, కొమ్మలన్నీ అటువైపు వెళుతున్నాయి, ఈ చెట్టు యొక్క కొమ్మలన్నీ కూడా ఇటువైపు వెళుతున్నాయి అంటే అక్కడ నీళ్లున్నాయి అని అర్థం. ఆ వేళ్ళు ఆ కొమ్మలు అటువైపు పోతున్నాయి అంటే అక్కడ నీరుందని అర్థం. మనిషి కనిపెట్టలేకపోతున్నాడు. ఆ ఇంజనీర్ చేతిలో ఏదో వాటర్ డివైనర్ అని చెప్పి ఒక మిషన్ ఉంటుంది, అది కనుక తీసుకువెళ్ళి ఆ భూమి మీద అక్కడ నుంచొని ఇట్లా పట్టుకుంటే అది ఇట్లా ఊగుతుంది, నీళ్లున్నాయని చెప్తుంది ఆ మిషన్. ఆ ఇంజనీర్ ఏం చేశాడు, ఆశ్రమంలో తిరుగుతూ 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 ఆశ్రమంలో ఒక పక్కకి వెళ్ళి, ఇక్కడ నీళ్లున్నాయి స్వాముల వారు అన్నాడు, చాలా నీళ్లున్నాయన్నాడు. ఇంకా అక్కడ తవ్వితే నీళ్లు, చాలా నీళ్లు, సో ఎంతో నూట వస్తూనే ఉన్నది. స్వామీజీ అనుకున్నారు అప్పుడు, ఆహా, నా ఆశ్రమంలోనే ఇంత నీరు ఇక్కడ ఉన్నదని చెప్పి నాకు తెలియకపోయింది ఇంతకాలం అని చెప్పి అక్కడ బోర్ వెళ్ళి వేస్తే ఎంత నీళ్ళు, అందరికీ సరిపోయినని నీళ్ళు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆయన, వేరే చోటుకి వెళ్ళక్కర్లేదు, తన ఆశ్రమంలోనే ఇంత నీరుందని తెలుసుకున్నారు. అదేవిధంగా మనం కూడా ఆనందం ఎక్కడో ఉంది, విషయాల్లో ఉందని చెప్పి పరిగెడుతూ ఉన్నాం. అక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదే, ఇక్కడ లేదే అని కష్టపడుతున్నాం. ఇక్కడ లేదని అనుకుంటూ ఎక్కడో ఉందని పాకులాడుతూ వాటి కోసం ఎదురు చూస్తున్నాం, శాంతి కోసం, సుఖం కోసం. దొరకటంలే, ఉంటే కదా దొరకడానికి. భగవద్గీత క్లాసుకు వచ్చిన తర్వాత వాటర్ డివైనర్, ఆనంద డివైనర్, యుఏఎస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆనంద సప్లై, శాంతి, యుఎస్ఎస్, అన్ఎక్స్పెక్టెడ్ శాంతి సప్లై, ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇన్వర్టర్ పెట్టుకుంటారు చూసారా, కరెంటు పోయినా సరే అది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ జ్ఞానికి కూడా ఈ పవర్ మీద ఆధారపడడం, ఏ పవర్, బయట నుంచి వచ్చే ఆనందం, దాని మీద ఆధారపడకుండా తన యందు ఉన్నటువంటి ఆనందాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడు. అది విషయం. అది ఉంటే ఉంటే బాహ్య విషయాలు వచ్చినా వచ్చినా ఒకటే, లేకపోయినా ఒకటే, కానీ బాహ్య విషయాల మీద జ్ఞాని యొక్క సుఖశాంతులు ఆధారపడి ఉండవు అని చెప్తున్నారు. బాహ్యస్పర్శేషు అసక్తాత్మ. బాహ్యం అంటే వెలుపల బయట, స్పర్శేషు స్పృశంతే ఇది స్పర్శాః, శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్దాలు వింటే, ఇది వింటే బాగుంది ఆనందం అనుకుంటాం, మంచి రూపాలు ఏవైనా చూస్తే ఆనందంగా ఉందనుకో, మంచి భోజనం తింటే ఆహా ఆనందం ఉంది, ఇవన్నీ స్పర్శాహ అంటారు. కళ్ళు వాటిని చూస్తే ఆనందం స్పర్శ, చెవులు ఆ శబ్దాన్ని వింటే శబ్ద స్పర్శ, చర్మానికి ఇది తగిలితే స్పర్శ, నాలుకకి ఏదైనా మంచి ఆహారం దొరికితే ఆ స్పర్శ, ముక్కుకు వాసన మంచి వాసన వస్తే ఆ స్పర్శ ఆనందం. బాహ్య స్పర్శ, బాహ్య స్పర్శేషు అసక్తాత్మ. అసక్త అంటే ఆసక్తి లేకుండా ఉన్నటువంటి మనస్సు కలవాడు అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. బాహ్య విషయాల స్పర్శ వల్ల వచ్చే శబ్దస్పర్శ రూప రసగంధాల వల్ల వచ్చే ఆ స్పర్శ వల్ల వచ్చే ఆనందం నందు ఆసక్తి లేనటువంటి వాడు, అటువంటి ఆసక్తికరమైనటువంటి మనస్సు లేనివాడు. ఎటువంటి మనస్సు? బాహ్య విషయాల స్పర్శ వల్ల ఆనందం వస్తున్నది అనే భ్రమ లేనటువంటి మనస్సు కలవాడు అని అర్థం. బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ, ఆసక్తి లేనివాడు. ఎందుకంటే ఆ వస్తువులో నుంచి రావడం లేదు ఆనందం, వస్తువులో నుంచి రావడం లేదు, వస్తువులో నుంచి వస్తుంది అనుకోవడం భ్రాంతి. వస్తువులో నుంచి వస్తే ఎప్పుడు రావాలి కదా, వస్తువులో నుంచి వస్తే ఎప్పుడు రావాలి కదండి. అబ్బాయి పుడితే ఆనందం అనుకున్నాడు, అబ్బాయి పుట్టాడు, పుట్టిన తర్వాత అబ్బా ఇటువంటి కొడుక అని వేధిస్తున్నాడు, ఒకటే వేధిస్తున్నాడు అనుకోండి కొడుకు. అట్లాంటి వేధించే కొడుకు ఉంటే ఏ సుఖం ఉంటుంది? ఆనందం లేదు కదా. కౌసల్యాదేవి కూడా ఒకరోజు రాముల వారి అడవికి వెళుతుంటే ఇంత శోకాన్ని ఇస్తున్నాడు, ఇంత దుఃఖాన్ని ఇస్తున్నాడు రాముడు నాకు, ఈ రాముడు పుట్టకుండా ఉన్నా బాగుండేది అన్నదట కౌసల్య. ఇప్పుడు రాముడు సుఖాన్ని ఇచ్చాడా దుఃఖాన్ని ఇచ్చాడా కౌసల్యకి, మీరు చెప్పండి. పుట్టనంత వరకేమో దుఃఖపడింది, పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని. పుట్టిన తర్వాతనేమో ఇంత మంచి పిల్లవాడా మరి, ఏదో చెడ్డ పిల్లవాడైతే కొన్ని అడవులకు పోయినా కూడా బాధ లేదు, పోతే పోయినాడు అని అనుకుంటాం. అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నవాడు, చెడు ప్రవర్తన కలిగిన వాడు మన కంటి కనపడకుండా ఉండడమే మంచిదని చెప్పి అనుకునేది తల్లి. కానీ రాముడు అట్లా కాదు. ఎంతటి ఉన్నతమైనటువంటి స్వభావం, ఎంతటి మంచి ప్రవర్తన, అందరి మనసుల్ని ఆకర్షించేవాడు రాముడు. ఆ కౌసల్యం ఉప్పొంగిపోయింది. ఇంతటి మంచి పిల్లవాడు ఎందుకు పుట్టాలి, వీడు ఎందుకు అడవులకు వెళ్ళాలి, ఇప్పుడు ఈ దుఃఖాన్ని నేను ఎందుకు భరించాలి అని అనుకున్నదట కౌసల్య. కనుక ఇప్పుడు రాముడు వల్ల కౌసల్యకి సుఖం వచ్చిందా దుఃఖం వచ్చిందా అంటే దుఃఖమే ఎక్కువ వచ్చింది, ఆమె సుఖాన్ని అనుభవించింది చాలా తక్కువ, అంతా దుఃఖమే. రాముడు పుట్టినంత వరకు దుఃఖమే, పుట్టిన తర్వాత కొద్ది రోజులు కూడా ఆనందం ఉండి ఉండనట్లుగానే వెళ్ళిపోయింది, దుఃఖమే. కనుక పుత్రుడు ఉంటే దుఃఖం, పుత్రుడు లేకపోతే దుఃఖం. కొంతమందికి ఏం చెప్తాం ఇట్లా, ప్రతి వస్తువు అంతే. కొంతమంది ఇల్లు ఉంటే సుఖం, కొంతమంది ఇల్లు వద్దు సుఖం లేదని, సొంత ఇల్లు వద్దే వద్దంట. ఏం చెప్తున్నారు చెప్పండి, కొంచెం చూసి ఆలోచించుకోవద్దు మనం. విషయాల్లో సుఖం ఉందని ఎట్లారా అనుకుంటావు అంటే విషయాల్లో సుఖం లేదు. అందుకనే జ్ఞాని బాహ్య స్పరిశేషు అసక్తాత్మ. మరి ఆయనకి సుఖం ఎట్లా వస్తుందండి? అన్నిటి మీద ఆసక్తి లేకుండా ఉంటే, ఆ మనస్సు దేన్ని కోరుకోకపోతే అవన్నీ దుఃఖమే ఇస్తూ ఉంటాయి అని చెప్పి వదిలిపెడితే ఆయనకి ఏమిటి ఆనందం? జీవితంలో ఏమన్నా సుఖం ఉంటుందా ఆయనకి? ఉంటుంది. విందతి ఆత్మని యత్సుఖం, ఆత్మని తన మనస్సునందే తన ఆత్మసుఖాన్ని పొందుతూ ఉంటాడు. విందతి ఆత్మని యత్సుఖం, యత్ ఆత్మని సుఖం విందతే, తన మనస్సునందే ఆత్మసుఖాన్ని పొందుతూ ఉంటాడు జ్ఞాని. బాహ్య విషయములందు ఆసక్తి లేకుండా అవన్నీ కూడా ఆ సుఖం అంతా కూడా అనిత్యం, అశాశ్వతం, అది నిజంగా విషయంలో నుంచి రావడం లేదు, ఆత్మయందే సుఖం అని చెప్పి ఆనందంగా ఉంటాడు. చూడండి, ఏమీ లేకుండా ఆనందంగా ఉండేవాడిని ఊహించగలరా మీరు? ప్రపంచంలో ఏమీ లేకుండా ఆనందంగా ఉండేవాడిని ఊహించగలరా? శాస్త్రం చెప్తోంది జ్ఞాని ఏమీ లేకపోయినా కూడా ఆనందంగా ఉంటాడు. ఎందుకని? ఆయన స్వభావం అది. ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం, నా స్వరూపం ఆనంద స్వరూపం, నాకు ఆనందంగా ఉండడానికి ఏది అవసరం లేదు, అందుకని నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. అగ్ని ఎందుకు వేడిగా ఉంటుందంటే దాని స్వభావం అది. జ్ఞాని తన స్వభావం ఆత్మ అని తెలుసుకున్నాడు, ఆనంద స్వరూపమైన ఆత్మని తెలుసుకున్న తర్వాత సుఖం లేక ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆనంద నాకు దుఃఖంగా ఉండడం చేత కావడం లేదు ఇప్పుడు అంటాడు జ్ఞాని. దుఃఖంగా ఉండడం ఎట్లా, దిగులు పడటం ఎలా చేత కావడం లేదు, అది జ్ఞాని కష్టం. ఆయనకి దుఃఖంగా ఉండడం కష్టం, మనకేమో సుఖంగా ఉండడం కష్టం. ఉల్టా, ఆత్మ సుఖాన్ని పొందుతూ ఉంటాడు ఎప్పుడు, పొందడం కాదు, తాను ఆత్మ సుఖంగా ఉంటాడు ఎప్పుడు. ఆత్మ సుఖ స్వరూపం, నా స్వరూపమే ఆత్మ సుఖస్వరూపం. భజనలు పాడతాం ఆత్మారామ ఆనంద రమణ అంటాం, భజన పాడినా కూడా మనకు ఆనందం రాదు, మనకు ఆయాసమే వస్తుంది. కనుక పెదవులతో పాడితే వచ్చేది కాదు, ఇది బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవలసినది. జన్మ జన్మల జన్మల పుణ్యం ఉంటేనే లభిస్తుంది ఇది. ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే, ఎంతో మహద్భాగ్యం ఉంటే ఇది లభిస్తుంది అని తెలియడానికి కూడా కొంతకాలం పడుతుంది మనకు. అసలు మనం పుణ్యం చేసుకున్నామని మనకే తెలియదు, పాపం చేసుకున్నామని తెలుస్తుందా ఏమిటి ఇది అంటే. మనకేది తెలుసు కనుక మనకేమీ తెలియదు. ఆకలి వేస్తే అన్నం తింటాం, నిద్రస్తే నిద్రపోతాం, ఇది మాత్రం బాగా తెలుసన్న. బాహ్యస్పరిశేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం సహా బ్రహ్మయోగయుక్తాత్మ. ఎలా ఉన్నాడు ఆత్మయందు బ్రహ్మయోగయుక్తాత్మ, బ్రహ్మజ్ఞానం వలన ఆయన మనస్సు ఎప్పుడూ కూడా, ఆయన ఆత్మ అంటే మనస్సు, ఎవరి మనస్సు అయితే బ్రహ్మయోగయుక్త, బ్రహ్మమునందే ఉన్నదో, ఎవరి మనస్సు అయితే బ్రహ్మజ్ఞానముతో నిండి ఉన్నదో, ఆ బ్రహ్మను నేనే అని తెలుసుకున్నాడో ఆ వ్యక్తి. మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరాన్ని మనల్ని మోసం చేస్తున్నాయి. నిజంగా ఈ మనస్సు, ఇంద్రియాలు, శరీరం ఆత్మ వ్యక్తం కావడానికి సహాయపడుతున్నాయి. నిజంగా అది తెలుసుకోక మనం ఆత్మనైన నేను వ్యక్తం కావడానికి ఈ శరీరం ఉపయోగపడుతున్నది తెలుసుకోక ఈ శరీరం మాయలో పడిపోయినాం, మనస్సు మాయలో పడిపోయినాం, ఇంద్రియాల వ్యామోహంలో పడిపోయినాం, ఇంద్రియ విషయాల వ్యామోహంలో పడిపోయినాం. ఎప్పటి నుంచి? జన్మ జన్మల నుంచి. ఎంత చెప్పినా కూడా ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నట్లుగా మన మనస్సు కూడా బాగా అజ్ఞానంలో మునిగి 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 ఉన్నది. ఆ గురువు గారు ఎంత చెప్పినా, గంటల తరబడి చెప్పినా, వారాలు నెలలు సంవత్సరాల తరబడి చెప్పినా కూడా వీసంతైనా ఎక్కుతున్నదా అంటే సందేహమే. ఏం చేస్తాం, మాయాదేవి అంత పవర్ఫుల్ గా ఉంది, ఆవిడ డామినేషన్. పాపం ఈ ఆత్మ ఏం చేస్తుంది? అసలు మాయ ఉండడానికే ఆత్మ కారణం. ఆ మాయ ఏం చేసింది? ఆత్మనే కప్పేసింది. ఇది ఎట్లా ఉందో చూడండి, రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాఖ్యాదనాత్. రాహు సూర్యుణ్ణి పట్టేశాడంటాం, రాహు సూర్యుణ్ణి పట్టేశాడట సూర్యగ్రహణం. ఈ రాహు పట్టేశాడు అంటే అసలు రాహు నీకు ఎట్లా తెలుస్తున్నాడు పట్టేశాడని? ఎప్పుడన్నా ఆలోచించారా? రాహు నల్లగా కప్పేశాడు సూర్యుణ్ణి, ఆ రాహు ఉన్నాడు పట్టేశాడు చీకటిగా కనపడకుండా ఉన్నాడు అని తెలియడానికి ఎవరు కారణం తెలుసా? సూర్యుడే. బాగా ఆలోచించండి, ఆ సూర్యుడు ఉండడం వల్లనే ఆ రాహువు పట్టాడు నల్లగా కప్పేశాడని తెలియడానికి సూర్యుడే కారణం. అదేవిధంగా ఈ మాయ ఉండడానికి శరీరం, మనసు, ఇంద్రియాలు, ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా, ఇవన్నీ వ్యక్తం కావడానికి బ్రహ్మ ఆత్మే కారణం. అది తెలియకుండా ఈ రాహుగ్రస్త దివాకరేందో ఉన్నారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అది బ్రహ్మ యోగయుక్తాత్మ. ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారా, ఎవరి మనసైతే బ్రహ్మ జ్ఞానాన్ని పొంది తెలుసుకొని ఉంటుందో, అక్షయం సుఖమశ్నుతే, గ్యారంటీ కార్డ్. అక్షయం తెలుసు కదా స్వామిని, అది మాత్రం బాగా తెలుసు మాకు. ఎందుకంటే అక్షయ తృతీయకి బంగారం కొంటారు. ఎందుకండి స్వామిని, అది మాకు తెలియదా? అక్షయంగా బంగారం పెరగడం కోసం, అవునా? అటువంటి అక్షయం, క్షయం లేనటువంటి సుఖం అశ్నుతే పొందుతాడు మనిషి. క్షయం కానటువంటి, అనిత్యం కానటువంటి, నిత్యమైనటువంటి, ఎప్పటికీ పోనటువంటి సుఖాన్ని, అక్షయ సుఖాన్ని అశ్నుతే పొందుతాడు, తెలుసుకుంటాడు. తన ఆత్మస్వరూపమే అక్షయ సుఖం అని తెలుసుకుంటాడు మనిషి. ఎప్పుడు? గీతా క్లాసు వస్తే, వింటే, అర్థమైతే. అక్షయ సుఖం అశ్నుతే. అంతేగాని అక్షయ తృతీయకి బంగారం కొనుక్కుంటే అక్షయ సుఖం రాదు, ఉన్న సుఖం పోతుంది. ఎందుకంటే కొని పెట్టుకున్నాం కదా, అది రేపు అమ్మాయో అబ్బాయో కోడలో దాని మీద కన్ను వేస్తారు, వచ్చిన సుఖం పోయిందా? వచ్చిందా? పోయింది. ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారం కొని పెట్టాను స్వామిని, ఇప్పుడు దాని మీదనే మీద కళ్ళన్నీ కూడా. ఇప్పుడు ఇంకా అక్షయ తృతీయకి అక్షయ సుఖం వచ్చిందా? ఉన్నది పోయిందా? పోయింది. బ్రహ్మ జ్ఞానం అట్లా కాదు. ఇటువంటి సుఖం ఉంటే వదులుకుంటున్నారు జనం, ఆ సుఖం కోసం బాగులాడుతున్నారు. అక్షయ సుఖం ఇక్కడే ఉన్నది తెలుసుకో అంటున్నది శాస్త్రం. తర్వాత శ్లోకం 22. ఏహి సంస్పర్శయా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతమంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఇప్పుడు విషయాలు ఉన్నాయి, శబ్ద విషయాలు, రూప విషయాలు, గంధ విషయాలు, రస విషయాలు రకరకాలుగా ఉన్నాయి. భీమరథ శాంతి జరుగుతుంది, పైన వెళ్ళి చూస్తే శబ్దాలు, మంత్రాలు, వాసనలు, పిండి వంటలు వండుతున్నారు, మంచి మంచి వాసన వస్తున్నాయి. శబ్దాలు, రూపాలు, స్పర్శలు, అందరు బంధువులందరూ వస్తున్నారు. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయి. బాహ్య స్పర్శ ఆనందం ఇస్తోంది కదండి, అవి ఆనందాన్ని ఇవ్వవు అని ఎలా అంటారు? ఇప్పుడు వాటిలోకి వెళితే ఆనందం వస్తుంది కదా అని కొనుక్కుంటే, రెండు విషయాలు, అవి వాటి వైపు వెళ్ళి అవి సంపాదించుకుంటే ఆనందం వస్తుందనే ఒక ఆలోచన. జ్ఞాని అయిన వాడు ఇవన్నీ అవసరం లేదు, ఇవి లేకుండానే ఆనందంగా ఉండవచ్చు అనేటువంటిది ఇది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్లకుండా ఉండాలా, ఏం చేయాలి అని చెప్తే కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఏ సంస్పర్శయా భోగాహ. ఈ భోగాలన్నీ కూడా, ఈ సుఖాలు మనం ఏదైతే అనుభవిస్తున్నామో వస్తువుల వల్ల, విషయాల వల్ల, సంస్పర్శయా భోగాహ. సంస్పర్శ అంటే ఇంద్రియ విషయాలు సంబంధం కలిగినప్పుడు, జ అంటే పుట్టడం, సంస్పర్శ అంటే ఇంద్రియ విషయం, అది కాంటాక్ట్ అయినప్పుడు. ఇప్పుడు ఈ పుష్పం ఉంది ఇక్కడ, ఇది చూడంగానే ఈ కన్ను, ఈ పుష్పం కాంటాక్ట్ అయినాయి. ఈ రూపం నా కన్ను కలిసినాయి. శబ్దం, చెవు కలుస్తాయి. కలవడం వలన పుట్టిన ఆనందం సంస్పర్శ జ. ఇప్పుడు నేను ఈ పుష్పం మీరు చూపించాను అనుకోండి, మీ కళ్ళు ఈ పుష్పాన్ని చూసినాయి. ఈ పుష్పం బాగుంది, రంగు చాలా బాగుంది అని అనుకున్నారనుకోండి, ఆనందం వచ్చిందా? ఆనందం వస్తే అది సంస్పర్శజ భోగ, దాన్ని సంస్పర్శజ భోగ. వివాహంలో విందు విందు భోజనం చేయగానే ఆనందం, సంస్పర్శజ భోగ. జ అంటే పుట్టడం, సంస్పర్శం వల్ల పుట్టినటువంటి సుఖం భోగం, సంస్పర్శజ భోగా. ఒకటే రెండా? ఐదు. ఎన్ని రకాలు, ఎన్ని రకాల సుఖాలు, ఎన్ని రకాల విషయాలు, ఎన్ని రకాల భోగాలు, ఇవన్నీ కూడా బాగుందండి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏమంటున్నాను తెలుసా కృష్ణ పరమాత్మ? దుఃఖయోనయః ఏవ తే తే, అవన్నీ కూడా ఆ సంస్పర్శజ సుఖములన్నీ కూడా, ఏ ఏ సుఖమైతే నువ్వు పొందుతున్నావో, మంచి వస్త్రం కట్టుకుంటే ఆనందం, స్పర్శ సుఖం, కంటికి ఆనందం, చెవుకు ఆనందం, ముక్కుకు ఆనందం, నాలుకకు ఆనందం, ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునేదాకా నువ్వు ఎన్నో అనుభవిస్తున్నావు. ఈ సంస్పర్శజ భోగాలన్నీ కూడా దుఃఖంతో కూడి ఉన్నటువంటివి. దుఃఖ యోనయః, యోని అంటే కారణం, దుఃఖ యోని అంటే దుఃఖానికి కారణం అన్నారు. దాని వెనకాలే ముళ్ళు ఉంటుంది. గులాబీ పువ్వు చూడండి, ఆహా, వెనకాలే ముళ్ళు గుచ్చుకుంటుంది. గులాబీ పువ్వు ఇంత అందంగా సృష్టించి, ఇంత మంచి వాసన ఇచ్చి, ఇంత మంచి రంగు ఇచ్చి, ముళ్ళు ఎందుకండి దానికి వెనకాలే? భగవంతుడికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా చెప్పండి? పుష్పాన్ని చక్కగా పుట్టించాడు, ముళ్ళు ఎందుకు పుట్టించాలి? ఆ ముళ్ళు వల్ల ఏమిటి ఉపయోగం? ఏదో ఉంది ఉపయోగం, మనకు తెలియదు అనుకోండి. ఉపయోగం ఉంటే ఉంది, అయినా మాత్రం మనకొద్దు ముళ్ళు. ముళ్ళు ఉండి తీరుతుంది, ఉంటుంది. ఇప్పుడు వచ్చే గులాబీలకు ముళ్ళు ఉన్నాయో లేవో కానీ వెనకటి గులాబీలకి, ఇప్పుడు వచ్చే గులాబీలు గులాబీలు కాదు, ఇవంతా డూప్లికేట్. గులాబీ పువ్వు వెనకాల ముళ్ళుంటే అది నిజమైన గులాబీ పువ్వు, దానికే వాసన ఉంటుంది. వీటికి వాసన ఉండదు ఎక్కువ, వాసనే లేదు చూడండి. నిజమైన గులాబీ పువ్వు అయితే వాసన ఉంటుంది, నిజమైన గులాబీకే ముళ్ళు ఉంటుంది, అవునా? అదేవిధంగా ముళ్ళు అంటే ఇష్టమా మీకు? ముళ్ళు కూడా ఇష్టమేనండి నాకు గులాబీ పువ్వుతో పాటు అన్నారు. ముళ్ళు గుచ్చుకుంటుంది, బాధ కలిగిస్తుంది. అదేవిధంగా సంస్పర్శజ భోగాహ దుఃఖానికి కారణం. అది ఎప్పుడూ కూడా వాటిలో ఇప్పుడు దొరక ఉండకపోవచ్చు దుఃఖం, తర్వాత దుఃఖం వస్తుంది. పండగ అని చెప్పి చాలా పిండి వంటలు చేస్తాం, తినకపోతే ఎట్లా అన్నీ వేస్ట్ అయిపోతాయి. పండగ అంటే ఆనందం, పిండి వంటలు చేస్తే ఆనందం, తింటే ఆనందం, తిన్న తర్వాత నెక్స్ట్ డే దుఃఖం. అదేమిటండి దుఃఖం ఎందుకు రావాలి అంటే దుఃఖ యోనయః. తింటే బాగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి స్వామిని, అవన్నీ తినాలనిపిస్తుంది, తినకపోతే ఎట్లా అన్నాడు. తింటే తిని 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 వెయిట్ పెరుగుతాం, వెయిట్ పెరిగి మన వెయిట్ మనమే మొయ్యలేక కూర్చోలేక నిలబడలేక, కూర్చోవడం ఒక ప్రాజెక్ట్, లేవడం ఒక ప్రాజెక్ట్, ఎంత కష్టపడుతున్నారు తెలుసా? తిండి ఎక్కువై కష్టపడుతున్నారు జనం. తిండి లేక కష్టపడేవాడు ఒకడైతే, తిండి ఎక్కువై కష్టపడేవాడు ఇంకొకడు. ఇప్పుడు తిండి ఎక్కువైన వాడే ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. మీరు పోయి అడిగితే మీకు తిండి ఎక్కువైంది కదా ఆనందంగా ఉన్నావు అంటే, లేదు ఎక్కువై కష్టపడుతున్నారు. సంస్పరిచే భోగాహ బాదం మిల్క్, రోజు బాదం మిల్క్ తాగి 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 ఏమవుతాడు? దుఃఖ యోనయః, దుఃఖం ఎదురు చూస్తూ ఉంటుంది. సంస్పర్శజ భోగాః, ఇప్పుడు దుఃఖం ఇస్తుందా సుఖం ఇస్తున్నదా? వాళ్ళకి సుఖాన్ని ఇస్తుంది, మనకు సరిగా వినలేకపోతున్నామే అని చెప్పేటటువంటి ఒక బాధ ఉందా లేదా? మరి అదే శబ్దం కదండి, ఒకళ్ళకేమి సుఖాన్ని ఇస్తుంది, మనకేమి దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు కొంతమంది వచ్చినప్పుడు దుఃఖాన్ని ఇస్తారు, కొంతమంది పోతే దుఃఖాన్ని ఇస్తారు, చూసారా? కొంతమంది వచ్చినప్పుడు మనకు చాలా ఆనందం, కొంతమంది వచ్చినప్పుడు దుఃఖం, కొంతమంది వెళ్ళినప్పుడు ఆనందం, కొంతమంది వెళ్ళినప్పుడు దుఃఖం. ఏమిటంటే అది ప్రపంచం తీరు. దుఃఖయోనయ ఏవతే, ఎందుకని ఇది ఒక డిఫెక్ట్. దుఃఖం ఉండి తీరుతుంది. అందులో వేరుశనగ పప్పు ఉండ బెల్లంలో కలిపి ఉండ చేస్తారు పాకు పట్టి. వేరుశనగ దాన్ని ఏమంటారు, పప్పు చెక్క. తెలుగులో చెప్పాలంటే పప్పు చెక్క అనేవాళ్ళు చిన్నప్పుడు. పప్పు చెక్క అంటే వేరుశనగలు వేసి బెల్లం వేసి పాకు పట్టి చేస్తే దానికి ఉన్నంత రుచి మరి దేనికి లేదు. తింటూ ఉంటే ఒక చేదు పప్పు వస్తుంది. వచ్చిందా ఎప్పుడన్నా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది ఎక్కడో ఉంటుంది చేదు పప్పు. ఆ చేదు పప్పు రాగానే ఆ తిండదంతా. ఇప్పుడు అర్థమైందా? ఇన్ని ఉదాహరణ చెప్తే గానీ ఆ లైన్ మీకు అర్థం కాదు. ఏ సంస్పర్శజ పప్పు చెక్క సంస్పర్శజ భోగా దుఃఖయోనయ. దుఃఖానికి కారణమైందా లేదా? ఎందుకు రావాలి చేదు పప్పు? కర్మ, ప్రారంభ కర్మ వస్తుంది. దుఃఖయోనయ ఏవతే ఆది అంతవంత, దానికి మొదలు చివర ఉంటుంది. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఆది అంతవంత. కనుక ఏమిటి ఇప్పుడు అయితే వదిలిపెట్టేద్దామా? ఫుల్గా టోటల్గా వదిలిపెడదామా? అమ్మో వదిలిపెడితే ఎట్లండి అన్నారు. సుఖాలు లేకపోతే ఎట్లా? పట్టుకుందామా అంటే, పట్టుకుందామంటే ముళ్ళు అంటున్నారు కింద. దుఃఖం ఉందంటున్నారు, ఏం చెయ్యాలి అన్నాడు. అవి ఉపయోగించుకో, కానీ వాటి మీద ఆధారపడకు. అది విషయం. నతేషు రమతే బుధః. బుధః జ్ఞానులు దాని యందు రమించరు, వాటి కోసం పాకులాడరు. బుధః అంటే జ్ఞానులు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు. తేషు ఆ భోగ విషయముల యందు న రమతే, రమించరు అంటే ద్వేషం ఉండదు వాళ్ళకి వాటి మీద. మంచి భిక్ష వస్తే తింటాం, మంచి కృష్ణాష్టమి అవన్నీ వస్తాయి కదా, కృష్ణుడికి చేసిన మురుకు చీడలన్నీ కూడా వస్తే తింటాం. అయితే వాటి మీద పాకులాట ఉండకూడదు. ఏదైనా మంచిది వస్తే, శబ్దం మ్యూజిక్ వస్తే ఆనందించావా? ఏమిటి నేను ఆనందించాను, నేను జ్ఞానిని యోగిని అని చెప్పి కూర్చుంటాడా? ఏమిటి వచ్చినప్పుడు ఆనందిస్తాం, అవి లేకపోతే వాటి కోసం పాకులు ఆడకూడదు. నిద్రాహారాలు లేకుండా దిగులు పడి బాధపడకూడదు మనిషి. అది అలా ఉపయోగించుకోవాలి. మానసికంగా ఆధారపడకూడదు. శారీరకంగా అందరం అన్నిటి మీద ఆధారపడాలి, పడతాం. ఆధారపడితేనే మనిషి జీవించగలుగుతాడు. కానీ మానసికంగా వాటి మీద ఆధారపడవలసిన పని లేదు మనిషికి. అది తెలుసుకోవాలి. ఆద్యంతవంత కౌంతేయ బుధ న తేషు రమతే, వాటి కోసం వెంపర్లాటం అంటారు చూసారా తెలుగులో. వెంపర్లాటం, పాకులాడటం. పాకులాడటం అంటే ఏమిటి? అదే కావాలని ఒకే తాపత్రయం అన్నమాట. పాకులాడడం, వెంపర్లాడడం, అటువంటిది ఉండదు జ్ఞానికి. వస్తే రండి, వెళితే వెళ్ళండి. అంతేగాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే నాకెంతో ఇష్టం అని ఎవరిని చెప్తే మనకి ఆనందం. నువ్వు నేను నీకు వాడిని, నువ్వు నావా, నువ్వు నావా విడి అని చెప్పుకోవడం ఆనందం. నేను అదే కృష్ణ శంకరాచార్య చెప్తారు, అహం ఏతేషాం తే మమ, వాళ్ళు నాకు తెలిసిన నాకు సంబంధించిన వాళ్ళు, నేను వాళ్లకు సంబంధించిన వాడిని అని అనుకోవడంలో ఒక ఆనందం. శాస్త్రం అంటుంది అందులో భ్రమ, అది ఆనందమే లేదు. అసలు మనిషి మానసికంగా ఆధారపడతాడు. అంత తేలిగ్గా బయటపడితే ఈ ప్రపంచం అంతా ఎట్లా నడుస్తుంది? మాయా జాలం. తర్వాత శ్లోకం, శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స్వయుక్త స్వసుఖీ నరః. వెంటనే శ్లోకాన్ని పట్టుకోవడానికి హాఫ్ శ్లోకం అయిపోతుంది మీరు పట్టుకునేటప్పటికి, చదివేటప్పటికి. ఎక్కడా శ్లోకం వెతుక్కుంటున్నారు. ఆ తృతీయ సౌండే రావడం వెంటనే ఫస్ట్ లైన్ కే. కారణం ఏమిటంటే నేను చెప్పింది ఇందాక చెప్పింది ఇంకా మీ మనసులో ఉందని అర్థం. గుడ్ గుడ్, అలా ఉంటే మంచిదే. చెప్తున్నారు ఈ సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. మనిషి ఉన్నంత కాలం బతికినంత కాలం వీటి నుంచి ఎవడూ తప్పించుకోలేడు. కానీ వాటి మీద రాగద్వేషాలు పెరగకుండా ఎవరైతే శక్నోతి ఇహ ఏవ సోఢుం, సహించడం ఎవరైతే నేర్చుకుంటాడు. సోఢుం అంటే సహించడం, సహన శక్తి. వాటి మీద రాగము లేదు, ద్వేషము లేదు, కోపము లేదు, తాపము లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, వాటి మీద మమకారము లేదు, ఏమీ లేదు. ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టే లోపల ఎవరైతే వాటిని నియంత్రిస్తారో, నియంత్రిస్తారంటే ఏది కూడా నన్ను బాధించలేదు ఈ ప్రపంచంలో. పెళ్లికి వచ్చేటప్పుడు అందరికీ పన్నీరు చల్లుతాం, వెళ్ళేటప్పుడు తాంబూలం ఇస్తాం. అదే విధంగా మనకు కూడా కష్టాలు వచ్చేటప్పుడు పన్నీరు చల్లాలి, రండి రండి రండి. ఆద్యంతం అంతా వచ్చినవి పోతాయి కదా, మళ్ళీ సుఖమైనా సరే కష్టమైనా సరే వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపించాలి, వెళ్ళరండి వెళ్ళరండి. మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తాయా రావా, మళ్ళీ వస్తాయి. ఈ పన్ను కదిలింది పోయింది బాగానే ఉంది అనుకుంటే ఈ పన్ను, ఈ కన్నుకి క్యాటరాక్ట్ వచ్చింది ఆపరేషన్ చేస్తే బాగానే ఉంది అనుకుంటే ఈ కన్ను కోసం ఒక పక్క సరి చేసేటప్పుడు ఇంకొక పక్క ప్రాబ్లం వస్తూనే ఉంది. ఎక్కడండి మనిషికి సుఖం అంటే. అంతే నాయన, శక్నోతీహ ఇహ ఏవ, ఇక్కడే జీవించి ఉండగానే ఈ శరీరంలో ఉండగానే సోఢుం శక్నోతి, సహించే శక్తి ఎవరికైతే ఉంటుందో, విత్ స్టాండింగ్ కెపాసిటీ, ఏదైనా సరే వచ్చినా సరే కదలడు మెదలడు అంటారు సార్, చిక్కడు దొరకడు మాదిరి. ఈ సుఖ దుఃఖాలకి చిక్కడు దొరకడు ఈ జ్ఞాని. శక్నోతి ఇహ ఏవ ప్రాక్శరీర విమోక్షణాతు సోఢుం శక్యతే, కామ ఎవరిని ఎవరిని సహించే శక్తి, ఎవరిని నియంత్రించే శక్తి, కామ క్రోధ ఉద్భవం వేగం, కామాన్ని క్రోధాన్ని వాటి యొక్క పుట్టుకని వేగాన్ని ఎవరైతే సోఢుం శక్యతే, సయుక్త ససుఖీ స నరః, ఆ వ్యక్తి నిజంగా సుఖంగా ఉంటాడు, ఆ వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు, ఆ వ్యక్తి తెలివిగలవాడు, యుక్త, చక్కగా ఇంద్రియాలని మనస్సును బుద్ధిని ఉపయోగించుకుంటున్నాడు, వాటికి దాసుడు కాకుండా దిగులు పడకుండా చింత లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు, కామక్రోధాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు, అవి పుట్టడానికి ముందే జాగ్రత్త, లక్ష్మణ రేఖనమాట గీత గీసేస్తాడు. కోపము ఉద్వేగం ఆందోళన ఇవన్నీ కూడా వస్తాయి లోపల నుంచి, కానీ బయటకి వ్యక్తం అయ్యే లోపల కంట్రోల్ చేసేస్తాడు. ఎక్కడికి వస్తుందో చాలు చాలు అని చెప్పి పంపిస్తాడు వెనక్కి. అంటే తన మనస్సును తానే చదువుతూ ఉంటాడు ఎప్పుడు. ఆ మనసులో వచ్చేటటువంటి మానసికమైనటువంటి ఉద్రేకాలకి లోను కాకుండా ఫుల్ స్టాప్, ఆనకట్ట కట్టడం అంటారు చూసారా, ఆనకట్ట వేస్తాడనమాట, లక్ష్మణ రేఖ గీస్తాం అట్లా. అది సహించడం అంటే. సోఢుం శక్యతే, నియంత్రణ శక్తి ఉన్నవాడే మనిషి, అవి లేనివాడు బోర్ల పడతాడు జీవితంలో, కష్టాలు పడతాడు అని అర్థం. అది లేకపోతే జీవితాన్ని ఆనందంగా ఉంచుకోలేం. మనిషి ఆనందంగా ఉండాలి అంటే ఈ కామక్రోధాలని మన నియంత్రణలో ఉంచుకోవాలి. అవి వస్తాయి, రాగద్వేషాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని నియంత్రణలో ఉంచుకుంటూ ఉండాలి, అది కావాల్సింది. అంత మాత్రం చేత అన్ని వస్తువుల మీద ద్వేషం పెంచుకోమని కాదు, ప్రతి వస్తువుని నిందించమని కాదు అర్థం. వాటి కోసం పాపులాడవద్దు అనే విషయం చెప్పారే కానీ వైరాగ్యం అంటే అన్ని చూసి ముఖం తిప్పుకోమని కాదు అర్థం. వాటి కోసమే వాటి చింతనే చేయవాళ్ళు, అది భగవత్ చింతన చేయి, ఆత్మచింతన చేయి, వాటికి ఆస్తి ఉంటేనే ఆనందంగా ఉంటారు, పిల్లలు ఉంటేనే ఆనందంగా ఉంటాం, పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉంటాం, కారు ఉంటేనే ఆనందంగా ఉంటుంది, ఇల్లు ఉంటేనే ఉంటేనే అంటాం చూసారా. అది తీసేయి. అది ఉన్నా ఆనందంగా ఉంటాం, లేకపోయినా ఆనందంగానే ఉంటాం. అది కావాల్సింది ఇక్కడ మనం. అర్థమైందా? అందుకని భగవద్గీత సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అక్కడి పోతే ఉందండి, అంతా విరక్తి వైరాగ్యం ఉంటుంటారు, ఏమి అనుభవించకూడదంటారు, ఏం తినకూడదంటారు. ఎవరు చెప్పారు తినకూడదని? బాగానే తింటాం, అన్ని తింటాం, అన్ని అనుభవిస్తాం, కానీ అన్ని నిగ్రహంలో ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. అన్ని స్విచ్చెస్ అన్నీ మన చేతుల్లో ఉంటాయి అన్నమాట. అది విషయం. ఎంత చక్కటి శ్లోకాలు చూడండి. అది ఎంత వినాలి, ఎంత అర్థం చేసుకోవాలి, ఎంత జీర్ణం చేసుకోవాలి, ఎంత అన్వయించుకోవాలి జీవితానికి. చాలా చాలా ప్రయాణించాలి ఇందులో. ఇంకా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.